ఈ విధంగా కరుణామృతం వర్షిస్తూ ఉంటాడు ఆయన. అటువంటి ఈశ్వరలింగం ఎక్కడ మొదలయ్యిందో ఎక్కడ అంతమయ్యిందో తెలియటంలా అన్ని దిక్కుల్లోనూ వ్యాపించి ఉన్నది, దశ దిశలలో వ్యాపించి ఉంది. అందుకని దాని చుట్టూ తిరగడానికి ప్రయత్నించి తిరగలేక దాని తుది మొదలు కనిపెట్టలేక ఇదేమిటి ఇదేమిటి అనుకుంటూ ఉంటే అప్పుడు ఈశ్వరుడు శరీరము లేకుండా అశరీరవాణి రూపంలో ఇలా అన్నాడు, ఓ బ్రహ్మ విష్ణువుల్లారా, నేనే తండ్రి అంటే నేనే తండ్రి, నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని మీ ఇద్దరు తెగవాదో పోదాలు ఆడారు. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప ఇప్పుడు నేను తెలుస్తున్నాను. మీలో ఒకరు ఈ లింగము కింద భాగానికి వెళ్ళండి, అడుగు భాగానికి వెళ్ళి మూలము చూడండి, ఒకరు పైకి వెళ్ళి శిరస్సును చూడండి, లింగం చివరి భాగం చూడండి, మూలము శిరస్సు చూసి మళ్ళీ ఈ ప్రాంతానికి మీ ఇద్దరిలో ఎవరు ముందు వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. అదేదో మీరే తెలుసుకున్నారు. కానీ వెంటనే విష్ణుమూర్తి ఓ తెల్లని వరాహ రూపం ధరించాడు, శ్వేత వరాహ రూపం ధరించాడు, ఈ తెల్లని పంది రూపం ధరించి భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు. ఈ లింగం మూలం ఎక్కడుందో వెతకడానికి బ్రహ్మ ఏం చేశాడు, అందమైన హంసగా మారిపోయి ఆకాశంలోకి ఎగిరాడు. ఆయన అలా పైకి ఎగురుతూనే ఉన్నాడు, ఈయన కిందకి దిగుతూనే ఉన్నాడు. ఎన్ని వేల సంవత్సరములు కిందకి దిగుతున్నప్పటికీ ఈ కింద ఎక్కడ మొదలైందో తెలియటం లేదు, అసలు అంతం కనపడటంలా. అదే మహామాయ అంటే, మనం ఎంత ప్రయత్నించినా ఈ కింద ఏముందో తెలియదు, పైన ఏముందో తెలియదు, అది మన ప్రయత్నంతో మనం తెలుసుకోలేం. చివరికి విష్ణువు విసిగిపోయి తిరిగి యథాప్రకారంగా ఎక్కడ ఈ శివలింగం ఆవిర్భవించిందో ఆ స్థలానికి వచ్చాడు. బ్రహ్మగారు కూడా పైకి కొంత దూరం ఎగిరి ఇంకెగరలేకపోయాడు. అలా ఎవరితోనే ఉన్నాను, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాను, రెక్కలు అలిసిపోతున్నాయి, కానీ శిరస్సు కనపడడం లేదురా దేవుడా అనుకున్నాడు ఆయన. ఆ సమయంలో ఆయన అదృష్టమో దురదృష్టమో, మన లోకాలకి అదృష్టం కలిగించడం కోసమో కానీ పైనుంచి కిందకు ఒక మొగలి పువ్వు దిగుతూ వచ్చింది. వెంటనే బ్రహ్మగారికి ఆశ్చర్యం కలిగింది. ఓ మొగలి మొగలి, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే ఆ మొగలి వగలు చిలికిస్తూ ఇలా అంది, బ్రహ్మదేవ, భూలోకంలో ఒక కుమ్మరి భక్తుడు ఉన్నాడు, ఆయన మట్టితో శివుణ్ణి తయారు చేసుకున్నాడు, ఆ శివుడి శిరస్సు మీద నన్ను పెట్టాడు. ఇది భూలోకంలో ఒక సామాన్య భక్తుడు శివుడి శిరస్సున ఒక మొగలి పువ్వు పెట్టాట, ఆ భక్తుడి భక్తికి మెచ్చుకున్నాడు శివుడు. చూసారా, దీన్ని బట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే భక్తి చాలు. కుమ్మరి భక్తుడు శివుడి విగ్రహం మట్టితో చేసి శివుడి నెత్తి మీద భూలోకంలో మొగలి పువ్వు పెట్టగానే భక్తుడా నీ భక్తికి మెచ్చానని మొగలి పువ్వుని తన నెత్తి మీదకి పెట్టుకున్నట్టు శివుడు కైలాసంలో తన నెత్తి మీద పెట్టుకున్నాడు. కాబట్టి ఈ భూలోకంలో మనం ఇచ్చిన వస్తువు శివుడికి వెడుతుందా లేదా అనే సందేహం మానేయండి. ఇవాళ పొరుతటి మీరు ఏకాదశి రుద్రాభిషేకాలు చేశారు, మీలో కొంతమంది ఓపికతో బిల్వపత్రాలు పెట్టారు, కొందరు మొగలి పువ్వులు పెట్టారు, కొంతమంది రకరకాలైనటువంటి మందారాది పుష్పాలు పెట్టారు, కొంతమంది భక్తి సమర్పించారు. మీరు భక్తితో శివలింగం మీద ఈ పువ్వు పెట్టాను, ఈ పువ్వు శివుడు స్వీకరిస్తాడనుకుంటే ఈ పువ్వు తక్షణం శివుడి నెత్తి మీద పెడుతుంది. ఇక్కడ శివలింగం మీద ఉంటుంది, అక్కడ శివుడి నెత్తి మీదకి పెడుతుంది. ఇక్కడ వేసేటప్పుడు నమ్మకం కావాలి, ఈ లింగం మీద పెట్టిన పువ్వు శివుడు స్వీకరిస్తాడేమిట్లే అనుకుంటే ఇక్కడ లింగం మీద కూడా ఆయన స్వీకరించడు. మనం ఇచ్చే ప్రతి వస్తువు ఆయన దగ్గరికి పెడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాంటివి నేను కళ్ళారా చూసి చెబుతున్నమాట. రాత్రిపూట ఎప్పుడన్నా కళ్ళలో అలా కనపడుతూనే ఉంటే నాకు అవి, పగటిపూట మనం కార్తీక మాసంలో ఈశ్వరుడికి సమర్పించే పుష్పాలు పత్రి ఫలాలు ఇవన్నీ రాత్రి నిద్రపోయాక కైలాసంలో శివుడి దగ్గర ఉండడం ఎన్నో పర్యాయాలు నేను కళ్ళారా చూసి చెబుతున్నమాట. కాబట్టి ఆయనకి వెళ్ళి తీరతాయి. అలాంటి ఎన్నో అనుభూతులు ఇంత పూర్వం చాలామంది పొందారు. మీకు భారతంలో ఒకసారి ఒక గొప్ప కథ చెప్పాను, గుర్తుందా మీకు? అర్జునుడు అభిమన్యుడు చచ్చిపోగానే చాలా బాధపడి ఈ అభిమన్యుడు ఎలా చచ్చిపోయాడని అడిగాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళాడు, అతనికి సాయంగా మాలో ఒక్కళ్ళం వెళ్ళినా అతను చచ్చేవాడు కాదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒంటరిగా అభిమన్యుడు కొన్ని లక్షల మందిని చంపి చివరికి సాయం లేకపోవటం వల్ల, అది కూడా కర్ణుడు వెనక నుంచి వచ్చి ధనుస్సు విరగొట్టి మోసం చేసేయడం వల్ల చచ్చిపోయాడు. మేము అభిమన్యుడికి ఎందుకు సాయం వెళ్ళలేకపోయాం, అభిమన్యుడు తీరా పద్మవ్యూహంలోకి వెళ్ళాక మేము కూడా వెళ్ళబోతుంటే సైంధవుడు అనే దుర్మార్గుడు అడ్డం కొట్టాడు, అందువల్ల మేము వెళ్ళలేకపోయాం అని ధర్మరాజాదులు చెప్పారు. దాంతో అర్జునుడి గొళ్ళు మండింది. అంటే అభిమన్యుడికి పాండవుల్లో ఒక్క మనిషి కూడా సాయం వెళ్లకుండా చేసినవాడు ఈ సైంధవుడు. సైంధవుడికి అలా చేయడానికి ఒక కారణం ఉందండో, పాండవులు వనవాసం చేస్తూ ఉండగా వాడు ద్రౌపదిని ఎత్తుకుపోయాడు. అప్పుడు పాండవులు వచ్చి వాడిని చావగొట్టి ద్రౌపదిని విడిపించారు. దాంతో వాడు కసి పెట్టుకుని శివుడి కోసం 6 నెలలు తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే పాండవులు 5 గురిని యుద్ధంలో జయించే వరం ఇమ్మన్నాడు. అప్పుడు శివుడు పక్కపక్క నవ్వి, ఇది పొసగదు, ఇది నీ వల్ల కాదన్నాడు. పాండవులం కథనమున జయింపనలవిగాదింద్రాదిత్రిదశులకు వినవే అయి నన్ను వదలక నీ కోర్కి తీర్పవలయున ఎట్లును. ఇది కుదరదు, పాండవులను యుద్ధంలో జయించడం దేవతల వల్లే కాదు, ఇంద్రుడి వంటి దేవతల వల్ల కాదు, ఇక నువ్వెక్కడ జయిస్తావు. అయినా నువ్వు 6 నెలల పాటు తపస్సు చేసి నా దర్శనం చేసుకున్నావు గనక నీకు నేను వరం ఇవ్వాలి. ఆ వరం ఇస్తాను, కానీ ఆ వరం చిన్న వరం ఇస్తాను. ఏమిటా వరం? విజయుడొకనుండు దక్క అతి వీరుల పార్థులనున్న నల్వురన్న జమొక నాటికయ్యమున నీవు జయింపుము ఫల్గునుండు సర్వ జగద జయ్య విక్రముడు వాని ఎదుర్కొని నాకునైన పోరజితుని చేయుటంతయు భరంబగు నిక్కము పల్కి తిల్జుమి. అర్జునుడు తప్ప తక్కిన 4 నలుగురిని, అంటే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, ఈ 4 నలుగురిని నువ్వు కోరుకున్న రోజు ఒక్కరోజు మాత్రం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వాళ్ళని కదలకుండా చేయగలుగుతావు. ఆ ఒక్కరోజు వాళ్ళని జయిస్తావు, ఒక్కరోజే. దీనివల్ల తర్వాత నీకు నష్టం కూడా, తర్వాత నీ ఇష్టం. కానీ మొత్తం మీద అర్జునుడు దక్క తక్కిన 4 నలుగురిని ఒకనాటి యుద్ధంలో నువ్వు జయించగలవు, ఈ వరం నీకు ఇస్తున్నాను అన్నాడు. వాడేం చేశాడు? ఫోన్లే చాలనుకున్నాడు. ఆ వరం ఎప్పుడు ఉపయోగించుకుందాము అనుకుంటూ ఉండగా అర్జునుడేమో యుద్ధరంగంలో సంసప్తకులు అనే వాళ్ళతో దూరంగా యుద్ధానికి వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే ద్రోణాచార్యులు వారేమో చక్రవ్యూహం, పద్మవ్యూహం పన్నాడు. ఆ పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్ళగానే ఈ వరం ఉపయోగించుకుని ఈరోజు మొత్తం 4 చావగొట్లు అపలకళ్ళు కూడా చేశాడు. నిజంగా ఆ రోజు కనుక శివుడు వరం లేకపోతే ఈ భీముడి లాంటి వాడు ఒక్కడు అభిమన్యుడికి సాయం పెడితే ఆ రోజుతో భారతదేశం అయ్యేపోయేది, ఎండ్ అయ్యేది. ఒక విధంగా అభిమన్యుడి చావుకి పాండవులు కూడా మూలకారకులు. ఎందుకని? దుర్యోధనుడిని చావుగొట్టి చంపబోతూ ఉండగా అప్పుడు సారథి ఈ దుర్యోధనుడిని భీముడు చంపాలి, నువ్వు చంపకూడదంటే దుర్యోధనుడిని వదిలేశాడు. కర్ణుడిని చితక్కొట్టి చంపబోతూ ఉంటే అర్జునుడు శపథం చేశాడు కనుక కర్ణుడిని మీ నాన్న చంపాలనగానే అర్జునుడిని కోసమని కర్ణుడిని వదిలేశాడు. దుశ్శాసనుడిని భీముడి కోసం వదిలేశాడు. ఇలా వదిలేయడం బట్టి చచ్చిపోయాడు. లేకపోతే ఆ పొట్టే దుర్యోధనుడు తెచ్చేవాడు, కర్ణుడు తెచ్చేవాడు. చివరికి అందరూ చచ్చి చావు దెబ్బలు తింటూ ఉండగా కర్ణుడు వచ్చి, బాబోయ్, వీడు వాడు నాన్నని మించిపోయాడు, ఈ వీడు ఇంకో 2-3 గంటలు ఇలా యుద్ధం చేస్తే నేను చచ్చేటట్టున్నాను, నన్ను రక్షించను, గురువుగారి దగ్గర కాళ్ళు అట్టుగా ఏడిస్తే గురువుగారు ఏం చేశారు, ఈ పిచ్చి గురువుగారు, ఆయనకి కాళ్ళకి దండం పెడితే ఎవడైనా అడిగితే ఏదైనా ఇచ్చేస్తాడు. అందుకని వీడి దగ్గర గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే చేతిలో ధనుస్సు ఉండగా వాడిని ఎవరు ఏం చేయలేరు. చేత ధనుగుండ నవ్వీరు చెనయవశమే. వాడి చేతిలో ధనుస్సు ఉన్నంత వరకు ఇంద్రుడు కూడా వాడిని ఏం చేయలేడు. ఆ ధనుస్సుని ఎదురుగుండా ఉంటే ఎవరు విరగొట్టలేరు. నువ్వు వెనక నుంచి వెళ్ళి ఆ ధనుస్సు విరగొడితే వాడిని చంపేయచ్చు అన్నట. అప్పుడు కర్ణుడు పారిపోయినట్టు పారిపోయి అలా వెనక్కి వచ్చి, ఈ జనమందరూ వాడితో ఒకేసారి కాన్సన్ట్రేషన్తో యుద్ధం చేస్తున్నట్టుగా నటిస్తూ ఉండగా వెనక నుంచి పెద్ద బాణంతో ధనుస్సు విరగొట్టాడు. ధనుస్సు విరిగిపోయిన సమయంలో ఒకడేమో కృపాచార్యుడు అశ్వాలు గుర్రాలను చంపేశాడు. కృపుడు అశ్వంబుల గోల్చాను సరభసముగా అశ్వత్థామ సారథిని చంపేశాడు. దాంతో మొత్తం ఆయుధాలు పోయి రథం పోయి కుప్పకూలిపోయాడు. అయినా యుద్ధం చేశాడంటే అలా ఆయుధం లేకుండా చక్రం పుచ్చుకొని గద పుచ్చుకొని సాయంత్రం వరకు యుద్ధం చేశాడు. ఇంకో 3 గంటలు చివరికి యుద్ధంలో చచ్చిపోయాడు. ఇది అర్జునుడికి తెలిసింది కదా, ఈ సైంధవుడి వల్ల నా కొడుకు చచ్చిపోయాడు కనుక రేపు సూర్యాస్తమయంలోపు సైంధవుడి తల నరికి వాడిని చంపి తీరతాను. ఒకవేళ సూర్యుడు అస్తమించేలోపు రేపు గనక ఆ సైంధవుణ్ణి చంపకపోతే గాంధీవంతో పాటు అగ్నిలో ప్రవేశిస్తానన్నాడు. అనగానే పాండవులు శంఖం ఊదారు, పెద్ద గందరగోళం అయిపోయింది అనుకోండి, ఇదంతా పక్కన పెట్టండి. దాంతో ఈ సైంధవుడికి ఈ విషయం తెలిసింది. వాడు వణికిపోయి నాలుగ తడబడుతూ ఉండగా, బాబోయ్ బాబోయ్ అని దుర్యోధనుడు మొదలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళి వస్తాను, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, నేను పాకిస్తాన్ వాడు, పాకిస్తాన్ వాడు సింధులో ఉంటాడు ఇప్పుడు, అంటే అప్పట్లో పాకిస్తాన్ కదా మందే, కాబట్టి సింధు దేశానికి పోతానన్నాడు. అనగానే దుర్యోధనుడు భయంకరమైన తెలివితేటలు కలిగినాడు. అంత రాజకీయ నాయకుడు ఎవడో ఉండడు. వాడు ఏమనుకున్నాడు, పోతే సైంధవుడు పోతాడు, కానీ ఒకవేళ వాడు పోకపోతే అర్జునుడు పోతే మా యుద్ధమే వదిలిపోతుంది, కాబట్టి రేపు సూర్యుడు అస్తమించేదాకా వీడిని ఏదో రకం యుద్ధంలో ఆపాలి అనుకున్నట్ట. అనుకుని మాంచి తెలివితేటలు ఉపయోగించి, నీకేం భయమక్కర్లా, సూర్యాస్తమైన దాకా యుద్ధరంగంలో చిట్ట చివరున్న కొండ దగ్గర ఉండు నువ్వు, అక్కడ దాకా అర్జునుడు రాకుండా మేమందరం అడ్డుకుంటాం. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, భూరిశ్రవుడు, ఈ కృతవర్మ, నేను, దుశ్శాసనుడు, మేమందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిలబడి అర్జునుడిని కదలకుండా చేస్తాం. సూర్యాస్తమైన దాకా అర్జునుడిని ఆపేశామంటే అప్పుడు నిన్ను చంపలేని అర్జునుడు గాంధీవంతో పాటు అగ్నిలో దూకి చచ్చిపోతాడు. అతడు చచ్చిపోతే ఇక మనకు యుద్ధమే లేదు, మిగతా పాండవులంతా హతాశులైపోతారు. కాబట్టి ఓపిక్గా ఉండు అన్నట్ట. పాప ఈ పిచ్చాడికి మళ్ళీ ఆశ వచ్చింది, బలిపశువులు అంటారు వీళ్ళని. ఇలా వీడిని బలిపశువుని చేసి ఏదో రకంగా మహా అయితే వాడు పోతే నాకు వచ్చే నష్టమే లేదు, ఎక్స్ట్రా ఎలా అయినా పోతాడు వాడు, కానీ బతికితే నాకు లాభం కదా అని అడుగుతూ ఇంత ఆలోచన చేసేట దుర్యోధనుడు. చూసారు వాడికి బావాలేదు, బావమరిది లేదు. రాజకీయ నాయకులకి బావ ఏమిటి, బావమరిది ఏమిటి, వాళ్ళకి నెగ్గడం తప్ప ఇంకేమక్కర్లా, దానికోసం ఏదన్నా చేస్తారు. అది నేనల్లా బాబోయ్, భారతంలోనూ లింగపురాణంలో చెప్పారు, ఇది వ్యాసుడు చెప్పిన వాడు చెబుతున్నాను. ఇప్పుడు వాడిని అక్కడ అట్టే పెట్టారు. ఇది కృష్ణుడికి తెలిసింది. అర్జున, నాతో చెప్పా పెట్టకుండా ఏమిటి శపథాలు చేసేయటం, తొందరపడి శపథం చేసావు, రేపు సూర్యుడు అస్తమించే లోపు కనుక నువ్వు సైంధవుణ్ణి చంపలేకపోతే నువ్వు చచ్చిపోతే నేను ఎలా బతుకుతానంటే, ఆ నాకు తెలియదేమిటి నువ్వు ఉన్నావుగా అన్నాడు ఆయన. అయితే ఓ పని చెయ్యి, ఈ పూట నువ్వు నన్ను కుర్చీలో కూర్చోబెట్టి అర్చించు అన్నట్ట. ప్రతిదినము రాత్రి పడుకునే ముందు కృష్ణుణ్ణి శివుణ్ణి ఇద్దరిని పూజించాక అప్పుడు అర్జునుడు పడుకుంటాడు. ఆ పూట కూడా ముందు శివుణ్ణి పూజించాడు, ఆ తర్వాత కృష్ణుడిని మంచి కుర్చీలో కూర్చోబెట్టాడు. అలాంటి సింహాసనం మీద కృష్ణుడి కాళ్ళకి గంధం పూశాడు, మెడలో దండ వేశాడు, ఎర్రతామర పువ్వులు వేశాడు, భక్తితో పూజించాడు. ఆ తర్వాత దర్భలు పరుచుకుని దర్భల మీద పడుకున్నాడు. పడుకున్న అరగంటకే మళ్ళీ కృష్ణుడు ఆయన దగ్గరికి వచ్చాడు. నాయన, వెంటనే మనం ఒక చోటుకు వెళ్ళాలన్నట్ట. అర్జునుడు నమస్కరించి లేచాడు. ఇద్దరూ కలిసి అర్జునుడు పడుకున్న గుడిసెలోంచి బయటకు వచ్చారు. బయట శ్రీకృష్ణ పరమాత్మ ఒక దివ్య రథాన్ని సిద్ధం చేశాడు. ఆ రథంలో అర్జునుడు కూర్చోబెట్టి కృష్ణుడు రథం తోలాడు. ఈ రథం రివ్వున ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆకాశంలోకి లేచింది. ఎన్నో లోకాలు దాటి 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 ఒక 40 నిమిషాల లోపు వాళ్ళు ఒక లోకానికి వెళ్ళారు. ఆ లోకంలో ఒక మహానుభావుడు కూర్చున్నాడు, ఆయనే పరమేశ్వరుడు. అంటే కృష్ణుడు రాత్రికి రాత్రి క్షణాలలో అర్జునుడిని కైలాసానికి తీసుకుపోయాడు. అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ భక్తి శ్రద్ధలతో పూజించారు. అప్పుడు చూశాట అర్జునుడు తమాషా ఏమిటో తెలిసిన, కృష్ణుడి కాళ్ళ మీద పెట్టిన పువ్వులు, కృష్ణుడికి రాసిన గంధం, కృష్ణుడికి ఇచ్చినటువంటి ధూపం దీపం ఇవన్నీ శివుడి దగ్గర కనపడ్డాయట. ఒకసారి ఆలోచించండి, ఆ పూట కృష్ణుడికి ఇచ్చిన పువ్వులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, శివుడి దగ్గర ఉన్నాయి. కృష్ణుడికి ఇచ్చిన పళ్ళు శివుడి దగ్గర ఉన్నాయి. కృష్ణుడి మెడలో వేసిన దండ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చి మళ్ళీ శివుడి మెడలో పడింది. అప్పుడు కృష్ణుడికే చూశాడు ఆయన, శివుడికే చూశాడు. కృష్ణుడి మెడలోనూ ఉంది, అదే దండ శివుడి దగ్గర ఉంది. వెంటనే రెండు చేతులు జోడించి, ఇంతవరకు నాకు తెలియలేదు, ఇప్పుడు నాకు అర్థమయ్యింది, నిన్ను పూజిస్తే అవన్నీ శివుడికి చెందుతాయి, శివుడిని పూజిస్తే నిన్ను చెందుతాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ భూలోకంలో వేసి వెళ్ళం అనుకోకండి. ఇవాళ ఇక్కడ పక్కనే కృష్ణుడు కూర్చున్నాడంటే ఇక్కడ శివుడు కూడా కూర్చున్నట్టే లెక్క. ఈయనకి సమర్పిస్తే ఆయనకు వెళ్ళినట్టే, ఆయనకి సమర్పిస్తే ఈయనకు వెళ్ళినట్టే, అవి తెలియక మనం కొట్టుకుంటున్నాం. కానీ ఆనాడు తర్వాత జరిగిన ఘట్టం అంతా గొప్ప ఘట్టం అనుకోండి. శివుడు అనుగ్రహించి ఆయనకి వరం ఇచ్చాడు. ఈ వరం ఇచ్చిన తర్వాత ఈయనకి మెరుకు చూస్తే దర్భల మీదే పడుకుని ఉన్నాడు. ఇది కలో నిజమో తెలియలేదు, అది కళ కాదు నిజమే, నిజమే అయినా కళ అనిపించేలా చేస్తాడు కృష్ణుడు. ఆ అనుగ్రహంతో మరునాడు సైంధవుణ్ణి చంపగలిగాడు ఆయన. కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ అభిషేకం చేస్తున్నప్పుడు శివుడి మీద వేసిన ఈ మొత్తం పువ్వులు, అభిషేక ద్రవ్యాలు అవన్నీ వైకుంఠంలో విష్ణువుకి చెందుతాయి. అలాగే నేను పూజించి ఇక్కడ పురాణానికి ముందు ఆయనకి నమస్కరించాను కృష్ణుడికి, ఈ నమస్కారాలు శివుడికి చెందుతాయి. ఇక్కడేదో ఒక విగ్రహమునకు దండం పెడితే శివుడికి చెందుతుందా కృష్ణుడికి చెందుతుందా అనే ఒక వెర్రి ఆలోచన ఎప్పుడూ పెట్టుకోవద్దు. అవిశ్వాసం వద్దు, గాఢ విశ్వాసంతో ఉండండి. ఇక్కడ మనం సమర్పించే ప్రతి వస్తువు ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తీరుతుంది. కాబట్టే భక్తులు పరమేశ్వరుడికి సమర్పించినవన్నీ చివరికి మనకే అఖండ ఫలితాలు ఇస్తాయి. ఆయన దగ్గరికి వెళ్ళవు అనుకుంటే వెళ్ళవు, వెడతాయంటే వెడతాయి. ఎందుకు వెళ్ళవండి, ఎందుకు వెళ్ళవు? పిచ్చి ఫోన్లో కూర్చుని రోజు ఒక ఆయన ఉన్నాడు మాకు, పూజ చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో గూగుల్ చూసుకుంటూ ఉంటాడు అన్నమాట. రోజు గూగుల్ పే చేస్తూ ఉంటే గూగుల్ పే అట్లా ఇక్కడ ఫోన్లో కూర్చుని టిక్కును కొడితే వాడికి వెళ్ళిపోతుంది 1000 రూపాయలు. ఇక్కడ కూర్చుని టిక్షన్ కొట్టగానే ఇక్కడ సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మాయికి చేసినటువంటి ఫోన్ టక్కన వెళ్ళిపోతుంది అమెరికాకి. సెకండ్స్, ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ నుంచి కూర్చుని చేస్తున్నారు లేదా వాట్సాప్ కాల్ ఇక్కడ చేస్తే వాళ్ళ అమ్మాయికి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఇండియా, ఎక్కడ అమెరికా, కొట్టి కొట్టగానే పెడుతోంది. దిక్కుమాలలో ఫోనే అక్కడికి వెడుతూ అంటే, ఇక్కడ వేసిన డబ్బులే అక్కడికి వెళ్ళిపోతూ అంటే, భూలోకంలో మనం భక్తితో శివుడి మీద వేసిన పత్రి ఆయన దగ్గరికి వెళ్ళదని ఎలా అనుకుంటావయ్యా అసలు నువ్వు? అంటే నువ్వు ఎంత తెలివి తక్కువడో ఆలోచించు. ఈ వాట్సాప్ల కంటే పరమేశ్వరుడి దగ్గర ఉన్న గాడ్సాప్ గొప్పది. నేను అన్నాను ఇది వాట్సాప్, అది గాడ్సాప్. గాడ్స్ యొక్క యాప్ చాలా గొప్పది ఈ వాట్సాప్ కంటే. ఇది టెంపరీ, ఇంటర్నెట్ లేకపోతే పోతుంది. ఆయన దగ్గరికి ఇంటర్నెట్ ఎక్కర్లా, కేవలం మన నెట్ చాలు. అలా కూర్చుని కళ్ళు పూసుకుంటే చాలు, క్షణంలో వెళ్ళిపోతుంది. ఈ క్షణంలో మనం చెబుతున్న ప్రతి మాట ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెడుతుంది. మనం ఇచ్చే సమస్త ఉపచారములు ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెడతాయి, వెళ్ళి తీరుతాయి. అందుకే ఆయన సర్వాంతర్యామి, ఆయన లేని చోటంటూ లేదు. కాకపోతే ఈ ఇంటర్నెట్ కనెక్షన్ మనం ఇచ్చుకోవాలి. అనుక్షణం కళ్ళు మూసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం. నన్ను నమ్మి కొంతమంది మొన్న కాశీ వచ్చారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి ముఖాముఖాలు అభిషేకం చేశారా అంటే చేయలేదు. కానీ ఈసారి గురువుగారి మీద నమ్మకంతో వచ్చి కాశీలో వీళ్ళంతా అభిషేకం చేసుకున్నారు లేదా? నాతో పాటు గుళ్ళోకి వచ్చారు. అడగండి, ఇక్కడే ఉన్నారు 3 నలుగురు కూడా. హాయిగా అన్నపూర్ణాదేవికి స్వయంగా అభిషేకం చేసుకుని చూడగలిగారు. ఎప్పుడు ఇంతవరకు ఏ ఆలయంలో జరగని సమస్త విశేషాలు వాళ్ళకి జరిగాయి కాశీలో. కారణం, వాళ్ళకి శివుడి మీద గురువు మీద భక్తి ఉంది కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలుగా అయిపోతే అది వేరే విషయం. కానీ నిజంగా పరమేశ్వరుడి దగ్గరికి మనం వెళ్ళాలి అనుకుంటే ఆ క్షణమే వెళ్ళగలుగుతాం. కావలసిందల్లా విశ్వాసం. అందుకే అనుక్షణం మనం ఇలాంటి కథలు గుర్తుపెట్టుకోవాలి. భూలోకంలో ఒక కుమ్మరివాడు భక్తితో శివుడి విగ్రహం తయారు చేసి ఆ విగ్రహం నెత్తి మీద ఒక మొగలి పువ్వు పెడితే ఈ మొగలి పువ్వు నిజంగా శివుడి శిరస్సుకు వెళ్ళింది. శివుడు ఆయన భక్తికి మెచ్చుకుని ఆనందంతో తల ఊపేట ఊపగానే ఆ పువ్వు మళ్ళీ కిందకి జారిపోయింది. అలా ఎక్కడో శివుడి శిరస్సు మీద నుంచి కిందకి జారుతున్న పువ్వు ఇప్పుడు బ్రహ్మగారికి కనపడింది. బ్రహ్మగారు హంసరూపంలో పైకి ఎగిరాడనే విషయం మర్చిపోకూడదు. ఈ మధ్యలో పడి ఈ పైకి ఎగురుతున్నటువంటి బ్రహ్మగారి ఈ మొగలి పువ్వును చూచాడు. రే రే కేతక, ఓయి కేతకమా, ఎక్కడి నుంచి వస్తున్నావు అనగా, భూలోకంలో ఒక భక్తుడు శివుడి నెత్తి మీద నన్ను పెట్టాడండి. ఆ భక్తుడి ఘనత వల్ల, ఆయన చిత్తశుద్ధి వల్ల నేను నిజంగా శివుడి శిరస్సు మీదకి వెళ్ళాను. ఇంతలో శివుడు తల ఊపాడు, అక్కడి నుంచి కిందకు జారుతున్నాను అనగానే శివుడు ఈ బ్రహ్మగారు ఆశ్చర్యపోయి, ఎంత విచిత్రం ఇది, బ్రహ్మని సృష్టికర్తని నేను హంసరూపంలో ఎంత పైకి ఎగిరినా శివుడి శిరస్సు చూడలేకపోతున్నాను. అటువంటిది భూలోకంలో ఒక భక్తుడు వేసిన పువ్వు ఏమో నిజంగా శివుడి నెత్తి మీదకి వెళ్ళింది. ఈ పువ్వుకి ఆ భక్తుడికి ఉన్న విలువ నాకు లేకుండా పోయింది. దీన్ని బట్టి శివుడిని చూడటం కష్టమేమో అనిపించింది ఆయనకి. అది ఎందుకు కష్టమో ఇంకా ఈయనకి అర్థం కాల. తనలో రజోగుణం ఉంది కనుక కష్టమయ్యింది కనుక, ఈ రజోగుణం విడిచిపెట్టి శ్రద్ధతో భక్తితో శివుణ్ణి పూజిస్తే శివుడు దర్శనమిస్తాడనే ఊహపోయి నేనేమైనా కపటోపాయంతో అయినా విజయం పొందాలి అనుకున్నాడు. ఇదే చాలామంది చేసే తెలివి తక్కువతనం. భక్తితో పరమాత్మని పొందడం మాని మోసంతో పరమాత్మని పొందాలనుకుంటారు, మోసంతో విజయం పొందాలనుకుంటారు. ఇది ఎంత దురదృష్టం. ఇప్పుడు బ్రహ్మగారు మొగలి పువ్వుకేసి తిరిగి, ఓయి కేతక పుష్పమా, నాకు చిన్న ఉపకారం చేసావంటే నీకు ఓ నామినేటెడ్ పదవి ఇస్తాను. కొన్ని పదవులు ఉంటాయి నామినేషన్ ద్వారా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వచ్చు అనమాట. ఎవరన్నా తలుచుకుంటే గట్టిగా నన్ను తీసుకెళ్ళి గవర్నర్ని చేసేయచ్చు, ఎమ్మెల్సీని చేసేయచ్చు, రాజ్యసభ సభ్యుని చేయొచ్చు, ఇలా కొన్ని పదవులు ఉంటాయి. గవర్నమెంట్ వారు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. పద్మాకర్ గారు మహాపండితుడు కనుక ఈయన్ని పండితుల కోటాలో కవుల కోటాలో రాజ్యసభ సభ్యుడిని చేసేద్దాం అనుకుంటే చేసేయచ్చు, ఏవో చేసినా చేయొచ్చు. నాకు ఎప్పుడే ఒకప్పుడు గవర్నరు రాష్ట్రపతి అవ్వాలని కోరిక ఉంది, ఎందుకంటే డైరెక్ట్గా తిరుపతిలోకి మహాద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనే కోరిక ఉంది. ఆ మాత్రం కోరిక ఉండడం కూడా ధర్మమే. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, నేను నీకు మంచి పదవి ఇస్తాను, నాకు నువ్వు ఉపకారం చేయనగానే మొగలిపు ఆశ్చర్యపోయి బ్రహ్మంతటి వాడికి నేను ఉపకారం చేయటమా, ఏమిటా ఉపకారం అనగా, నేను శివుడి తలని చూడలేను ఆకాశ మార్గంలో ఎగిరి, అయినా పోటీలో నెగ్గాలనుకుంటున్నాను, దానికి నీ సహకారం కావాలి. నా ఉద్దేశం ప్రకారం విష్ణువు కూడా కిందకి పంది రూపంలో తవ్వుకుంటూ వెళ్ళాడు, కానీ శ్వేతవరాహ రూపంలో ఉన్న స్వామివారు కూడా శివుడి యొక్క మూలం చూసి ఉంటాడని నేను అనుకోను. ఆయన కూడా యథాస్థానానికి వస్తాడు, నేను అక్కడికి వెడతాను, వెళ్ళగానే ఆయన నేను ఓడిపోయానంటాడు, అప్పుడు నేను నెగ్గానంటాను, అప్పుడు ఆయన సాక్ష్యం ఏమిటంటాడు, శివుడి శిరస్సును నేను చూశానడానికి ఈ మొగలి పువ్వే సాక్ష్యము అని నీకే చూపిస్తాను. అప్పుడు ఆయన మొగలి నిజంగానే బ్రహ్మగారు శివుడి శిరస్సు చూశాడా అని అడుగుతాడు. అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పాలి, శివుడి శిరస్సుని బ్రహ్మ చూశాడండి అని నువ్వు తప్పుడు సాక్ష్యం చెబితే నేను పోటీలో నెగ్గుతాను, నెగ్గానంటే నేను గొప్పవాడు అవుతాను, గొప్పవాడు అయ్యాక నీకు మంచి పదవి ఇస్తాను అనగానే పదవి మాట ఎలా ఉన్నా బ్రహ్మంతటి వాడు అడిగితే కాదని లేక మొహమాటానికి పోయి సర్లే నీవు అడిగితే కాదంటానా, అలాగే తప్పుడు సాక్ష్యం చెబుతాను అన్నది. ఈ మొగమాటమే కొంప ముంచుతుంది ఒక్కోసారి. ఇక ఇప్పుడు ఈయన మొగలి పువ్వుని వెంటబెట్టుకుని వెనక్కి వస్తుంటే దారిలో ఒక ఆవు కనపడింది, అదే కామధేనువు, స్వర్గలోకంలో ఉండే దివ్య ధేనువు. అమ్మయ్య, ఒక్క సాక్ష్యం కాకుండా రెండు సాక్ష్యాలు దొరుకుతున్నాయి అనుకున్నట్టు ఈయన. ఎప్పుడు విట్నెస్ ఒకళ్ళు సరిపోరు, రిజిస్ట్రేషన్లో కూడా రిజిస్టార్ ఆఫీసులో పద్మాకర్ గారు ఏదైనా స్థలం కొంటే దానికి ఏ కృష్ణారావు గారు దాంతోపాటు ఇంకోటి కూడా సంతకం పెడితే ఎక్కువ బలంట. అంటే ఎవడు పడితే వాడు కాదు, తెలుసున్న వాడు పెడితే లాభం అనుకోండి విట్నెస్ కూడాను. అవతలవాడు ఎవడో తెలియకుండా విట్నెస్లో సంతకం పెట్టేవాడు మళ్ళీ జీవితంలో కనపడకపోతే ఇంకా అది ఫిట్ ఏమవుతుంది, విట్టు కాదు. ఇప్పుడు ఈయనకి కామధేనువు కనపడగానే కామధేనువు నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. నేను శివుడి శిరస్సుకి అభిషేకం చేసి వస్తున్నాను, శివుడు లింగరూపంలో ఉన్నాడు, ఇంతలో దేవతలంతా నన్ను పంపారు, నేను శివుడి శిరస్సు మీద నిలబడి నా పొదుగు సరిగ్గా లింగం మీద పెట్టి పాలు కురిపించి అభిషేకం చేసి వస్తున్నాను అనగానే ఓ అయితే నువ్వు కూడా శివుడి తల చూసావు, నువ్వు నాకు సాయం చెయ్యి, నువ్వు కూడా నాకు విష్ణువు దగ్గరకు వచ్చి శివుడి శిరస్సుని బ్రహ్మ చూశాడు అని తప్పుడు సాక్ష్యం చెప్పాను కానీ పాపం కామధేనువుకి ఇష్టం లేకపోయినా సరేలే అన్న, దానికి ఇష్టం లేదు అయినా సరేనన్నది. ఈ మొహమాటాలు ఇలా ఉంటాయిగా చెప్పాక మీకు. ఈ ఇద్దరిని వెంట పెట్టుకొని బ్రహ్మగారు సరిగ్గా లింగావిర్భావం జరిగిన చోటుకు వచ్చాడు. ఈ లింగావిర్భావం జరిగిన స్థలమే ప్రస్తుతం అరుణాచలం ఇత్యాహు, అరుణాచలం అని పిలువబడుతుంది. అక్కడ మొదలైందనమాట లింగం, అడుక్కి ఆకాశానికి వ్యాపించిన లింగం మొట్టమొదట పుట్టిన స్థలం ఇవాళ తమిళనాడులో ఉన్న తిరువన్నామలై అని దాన్ని పిలుస్తున్నాం. అసలు సంస్కృతం పేరు అరుణాచలం. ఈ తమిళులు సంస్కృతాన్ని తీసి పక్కన పారేసి వాళ్ళ భాషలో పిలుస్తారు, కానీ అరుణాచలం అంటే ఉన్న అందం ఎంత అందం అండి అది. అరుణాచలం అంటే అన్న అందం, వెంకటాద్రి అంటే ఉన్న అందం, తిరుమల అంటే ఏముంటుంది. ఇవాళ మనం తమిళం పేరుతో పిలుస్తున్నాం కానీ అది ఎంత దివ్యక్షేత్రం, చక్క వెంకటేశ్వరుడు, వెంకటాద్రి అంటే ఉన్న అందం వేరు. ఎవరేమనుకున్నా నాకు ఆ సంస్కృత భాష మీద తెలుగు భాష మీద ఉన్న ఆ గొప్పతనం వేరు. సంస్కృతం ఒక గొప్ప అద్భుతమైన మంత్రస్వరూపం, అది తక్కిన భాషలు నేనేం కించపరచట్లా. కానీ ఎప్పటికైనా మీరు వెంకటేశ్వరుడు వెంకటాద్రి అంటే ఉన్న అందం ఇంకేముండి ఉంటుందండి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మీరు వెంకటేశ్వరుడు వెంకటాచలపతి అంటే ఉన్న అందం, తిరుపతి అంటే అంత అందం రాదు. మీరు ఎప్పటికైనా నన్ను ఒకవేళ తిట్టుకున్నా ఐ డోంట్ కేర్, ఎందుకంటే పురాణాల్లో ఆ పదాలు అలా వాడారు. తిరుపతి తిరుమల ఈ పదాలు ఉండవుగా, ఎక్కడన్నా ఉంటాయి చూడండి ఒకసారి, వెంకటాచల మహాత్మలు ఉండవు. ఇవన్నీ తమిళుల యొక్క ప్రభావంతో వచ్చాయి. తమిళం కూడా గొప్ప భాషే, కానీ మనం వాళ్ళ ప్రభావంతో హాయిగా బంగారం లాంటి స్థలాన్ని వెంకటాచలపతి, వెంకటాద్రి, శేషాద్రి ఈ పదాలు మానేసి ఇలా పిలిస్తే ఏమిటో పేరు. ఇంకా వెర్రి పెరిగింది ఈ మధ్యన. అక్కడేమో ఎస్ఎన్సీ అంటాడు,
ఈ ఎస్ఎన్సీ ఏమిటో నాకు అర్థం కాదు.
హాయిగా శేషాద్రి నారాయణ కాటేజ్ అనుకోండి, ఎస్ఎన్సీ అంటాడు, లేకపోతే ఇంకోటేదో అంటాడు. ఈ విధంగా కంపు చేసి పారేస్తారు మన భాషని. పరమ పవిత్రమైన వేదాలకి పురాణాలకి నిలయమైన సంస్కృతం పోయి, కనీసం మాతృభాష తెలుగు పోయి, ఈ దిక్కుమాల భాషలో కోతలు ఏంటండి? హాయిగా అమ్మ అనలేడు, మమ్మీ అంటాడు. మమ్మీ అంటే అది శవాలు పెట్టే సమాధి అంటే, వాళ్ళ అమ్మని సమాధి సమాధి అంటున్నాడు అనమాట దిక్కుమాలాడు. శుభ్రంగా హాయి అయినటువంటి తేట తెలుగులో అమ్మా అని పిలిస్తే ఎంత అందంగా ఉంటుంది. అమ్మా అని పిలవడం మానేసి మమ్మీ మే మామ్ వైగ ఈ మధ్యన మామ్మని కానీ డామ్మని కొట్టాలనిపిస్తుంది. శవాల దగ్గర డామ్మని ఇందాక అవుట్ పేల్చినట్టుగా ఈ విధంగా అన్నీ ఒకటి కాదు మాయదారికి డెడ్ డెడ్ అని పిలుస్తున్నాడు ఈ మధ్యన కుర్రాడు. డెడ్ అంటే వాళ్ళ నాన్న చచ్చిపోయడం అనుకున్నాను నేను. డాడీ వచ్చింది ప్రధానికి, డాడీ పోయింది క్రమంగా డెడ్ డెడ్ అయ్యాడు. మనం చస్తున్నాం మన పిల్లల నోట్లో పడి చారు. ఇక చక్కగా నాన్న అని పిలవండి. ఒకవేళ మీకు నాన్న అని తెలుగులో పిలవకపోతే వేద భాష అయిన సంస్కృతంలో చక్కగా పితా అని పిలవండి. పూర్వం మనకి భారత సీరియల్ వచ్చినప్పుడు పితాశ్రీ అనగానే ఎంత బాగుండేది చక్కని, మాతాశ్రీ పితాశ్రీ అని పిలిచేవారు చక్క అందులో, అదన్నా పిలవండి. లేదా అమ్మ నాన్న అనండి, అంతేగాని మామ్ డెడ్ అనకండి అంతే. ఫాదిరీ ఏమిటి ఫాదిరీ? భగవంతుడు మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగా. నమః పార్వతీపతయే హర హర మహా. ఇప్పుడు పాపం ఎవరు మన కామధేనువు గారు కూడా అసత్యం ఆడటం ఇష్టం లేకపోయినా సరే అని ఒప్పుకున్నది. వీళ్ళు అరుణాచలం దగ్గరకు వచ్చారు. పరమ పవిత్రమైన అరుణాచల ప్రాంతానికి రాగానే అప్పటికే అక్కడికి వచ్చిన విష్ణువు బ్రహ్మను చూచి, బ్రహ్మదేవ శివలింగం యొక్క మూలం వెతుకుదామని అడుక్కు వెళ్ళాను, వెతకలేకపోయాను, చివరికి ఏమీ చేయలేక వెనక్కి వచ్చేసాను అనగానే, చూసావా నేనే గొప్పవాణ్ణని చెబితే నువ్వు నమ్మలేదు, ఇప్పుడు నేనే గొప్పవాణ్ణని ఒప్పుకో, నువ్వు శివలింగం యొక్క అడుగు భాగానికి వెళ్ళి మూలము చూడలేకపోయావు గనక నీవు ఓడిపోయావు, నేను జయించాను, శివలింగం యొక్క తలని నేను చూసొచ్చానడు, కానీ నేను చూడలేకపోతే అడుగుని నువ్వు పైభాగం ఎలా చూడగలిగి ఉంటావు, నేను నమ్మనన్నాడు విష్ణువు. నాకు తెలుసా విషయం నువ్వు నమ్మవని, అందుకే నేను ఐ విట్నెస్తో వచ్చాను అని మొగలి పువ్వుకే తిరిగి, మొగలి పువ్వు నువ్వు చెప్పవే సాక్ష్యం అన్నాడు బ్రహ్మ. అప్పుడు మొగలి పువ్వు విష్ణువుకే చూసి, చూచాడండి బ్రహ్మ చూచాడండి అంటే ఏం చూశాడని అడిగాడు విష్ణువు. శివుడి శిరస్సును చూశాడండి బ్రహ్మ, దానికి సాక్ష్యం నేనే అన్నది మొగలి. అనగానే ఇంకా విష్ణువుకి నమ్మకం కుదరలేదు, నేను ఒక్క సాక్ష్యం ఎలా నమ్ముతాను అనగానే, అయితే కామధేనువుని అడుగు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన కామధేనువుకేసి తిరిగాడు. ఏం కామధేనువు, నువ్వైనా నిజం చెప్పాను కానీ నిజం చెబుతున్నానండి, ఈయన బ్రహ్మగారు శివుడి శిరస్సును చూశాడండి అని తలతో ఇలా చెప్పి, తలతో ఇలా ఊపి తోకతో లేదని సైగ చేసింది. ఇదో టెక్నిక్. అంది అంటే తలతోటేమో ఊ అంది, తోకతో లేదంది. మా ఇంటికి ఒక ఆయన భోజనానికి వచ్చేవాడు చాలా కాలం, ఏదైనా వడ్డించరా అంటే అనేవాడు. ఈ చేత్తో ఇలాగ, ఈ చేత్తో ఇలాగ, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ చేత్తో ఇలా వద్దని, ఈ చేత్తో వేయమని అనేవాడు అనమాట. దిక్కుమాలి తెలివితే అట్లంటారు. ఆయనకి తినాలని ఉంది పైకి మొహమాటం. అందువల్ల ఎప్పుడైనా గురువుగారు రెండు ఇడ్లీ తినమంటే, గురువుగారు ఇడ్లీ ఇడ్లీ అనకండి, వేయమనండి. ఎందుకు వచ్చింది, శుభ్రంగా తినాలనిపించింది తినేయటమే, పీకదాకా పెడుతున్నప్పుడు కాదండం ఎందుకు, శుభ్రంగా తినండి. ఈ చేత్తో ఓ వద్దు అంటే ఒళ్ళు మండి వేయడం మానేస్తే చస్తావు ఆకలికి. ఇప్పుడు ఈయనకి అర్థమైపోయింది విష్ణువునకు, ఓహో తలతో ఊపి తోకతో లేదంటుందంటే ఇందులో ఏదో కపటత్వం ఉన్నది, వంచన ఉన్నది, మోసం ఉన్నదని కనిపెట్టి వెంటనే పరమేశ్వరలింగం కేసి చూసి రెండు చేతులు జోడించి, పరమేశ్వర ఈ బ్రహ్మగారు అసత్యం చెబుతున్నాడని నాకు అనిపిస్తున్నది, ఏది సత్యమో ఏది అసత్యమో నువ్వే నిరూపించరగానే పట్మనే శబ్దంతో ఆ శివలింగం పగిలిపోయి అందులోంచి 10 చేతులతో 5 శిరస్సులతో క్రోధావేశంతో ఉన్న ఎర్రని కళ్ళతో ఉన్న ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఓయి బ్రహ్మ ఎంత అసత్యమాడావు, తప్పుడు సాక్ష్యం తెచ్చుకొని విజయం పొందాలనుకుంటున్నావా, ఇదిగో దీనికి ఇదే శిక్ష అని బ్రహ్మగారి 5వ తల గిల్లి అవతల పారేశాడు. బ్రహ్మగా ఈ తలలు ఉంటాయని నిన్నే చెప్పుకున్నాం కదా, సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం. ఈ 5 తలలతోటి శివుడు ఉంటాడు. అవే తలలు బ్రహ్మగాడు శివుడిని గురించి తపస్సు చేసి పొందాడు. కొంచెం జాగ్రత్త ఇవ్వనండి, శివుడికి ఎన్ని తలలు ఉంటాయి? సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. ఒకప్పుడు శివుడి కోసం బ్రహ్మ తపస్సు చేశాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని తన 5 తలలలోంచి శక్తులు తీసి బ్రహ్మకు కూడా 5 తలలు ఇచ్చాడు. అప్పటి నుంచి బ్రహ్మ కూడా అచ్చం శివుడిలాగే మొదట్లో పంచముఖుడిగా ఉండేవాడు. ఒక తల తూర్పు, ఒక తల పడమర, ఒకటి ఉత్తరం, ఒకటి దక్షిణంగా ఉండేది. ఒక తల ఆకాశం కేసు చూసేది. ఈ పైకున్న తలతో అబద్ధం ఆడాడు బ్రహ్మ. అందుకనే శివుడు ఆ ఊర్ధ్వంగా ఉన్న 5 తల గిల్లేశాడు. కాబట్టి ఏమైందనమాట, అప్పటి నుంచి బ్రహ్మగారు చతుర్ముఖుడు అయిపోయాడు. అంత పూర్వం దాకా 5 తలలు ఉండేవి. అచ్చు శివుడికున్న సద్యోజాత, వామదేవ, ఘోర, తత్పురుష, ఈశానముల వంటి ముఖములు ఉండే బ్రహ్మగారికి ఇప్పుడు ఒక తల పోయాక ఈ 4 ముఖాలు ఎర్ర తామర పూలు అయిపోయాట. ఈ గిల్లగానే ముఖాలు కందిపోయాయి. అప్పటి నుంచి బ్రహ్మగారి ముఖాలు ఎర్ర తామర పువ్వుల్లాగా మారిపోయాయి. అందుకే బ్రహ్మగారు ఇప్పుడు మనకి దర్శనమిస్తే ఆయన ముఖాలు పద్మముఖాల్లో ఉంటాయి. చాలా అందంగా ఉంటాడంటే బ్రహ్మగారు ఏం తెలివి తక్కువాడు కాదు, ముసలాడు కాదు. చాలామంది సినిమాల్లో ఏంటో బ్రహ్మను కానీ రిటైర్ అయిపోయిన వాడిని పావలాకి తీసుకొచ్చేసి అక్కడ కూర్చోబెట్టేసి ముసలి ముఖాలు తగిలిస్తారు. బ్రహ్మగారికి తెల్లగడ్డమా? అసలు గడ్డమే ఉండదు ఆయనకి. ఆయన ముఖం ఎర్ర తామర పువ్వులో ఉంటుందిట, కోమలంగా ఉంటుందిట, పరమ సుకుమారంగా ఉంటాడు బ్రహ్మ అంటే. ఎంత అందంగా ఉంటాడు తెలుసా, బ్రహ్మ, విష్ణువు, శివుడు వాడు ముగ్గురు అందంగా ఉంటారు. మళ్ళీ ఆ తర్వాత అంత అందంగా నేను ఒక్కడే ఉంటాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎంత అందంగా ఉండే బ్రహ్మగారిని పట్టుకొచ్చి మరి సినిమాల్లో పట్టుకొచ్చి ముసలాయిని పెడతారు. ఏమంటే ముసలిగడ్డం, ముసలి చేయడం ఎందుకు వచ్చిందిరా బాబాయ్ అన్నట్టుగా ఉన్నవాడిని పెడతారు. ఒకప్పుడు బ్రహ్మ భార్య సరస్వతి తాత్కాలిక కోపంతో నువ్వు ముసలాడైపోయి అని బ్రహ్మని చెప్పించింది. దాంతో బ్రహ్మ ముసలాడైపోయిన వాటి నిజమే, కానీ తపస్సు చేసి మళ్ళీ ఆ ముసలితనాన్ని తొలగించుకున్నాడు. ఎప్పుడూ ఒక్కసారి శాపం పెడితే ముసలాడైపోతే ఇంక పెర్మనెంట్గా ముసలాడు వేషం ఇస్తలేగండి. ఉదాహరణకు ఒక ఆయన నాటకం వేశాడు, నాటకంలో ముసలాడు వేషం వేశాడు. నిజానికి గుమ్మడి లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళు ఎప్పుడూ పడుచువాళ్ళైనా ముసలి వేషాలే కర్మయోగం. అందుకని ముసలిగడ్డం, ముసలి వేషం వేశాక ఓ ఫోటో తీస్తే ఇంకెప్పుడు ముసలాడని ఏంటైనా. ఆయన పెళ్లిలో గుమ్మడి గారికి పెళ్లికి ముందే సినిమాల్లోకి వచ్చాడు, పెళ్లికి ముందు ముసలి వేషం వేశాట ఆయన. పెళ్లిలో వాళ్ళ ఆవిడ మా ఆయన ముసలాడా కాదా అని చూస్తే ఆయన శుభ్రంగా ఎంత అందంగా ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఎప్పుడు అలా ముసలాడేం కాదు, ఆ ఫోటో తీశారు కదా అని. అలాగే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కళ్ళు గడ్డం పెంచుకున్నప్పుడు గడ్డంతో ఉన్న ఫోటో తీస్తే 24 గంటలు గడ్డంతో ఉంటాడు ఆయన ఉండడం. అలాగే లక్ష్మీదేవి ఎప్పుడూ విష్ణు పాదాలు ఒత్తుతోదిట, ఆ ఒత్తుతున్నప్పుడు ఈ నాగరాజు లాంటి వాళ్ళు కెమెరాతో ఫోటో తీశారు. 24 గంటలు కాళ్ళు ఒత్తు అక్కడే కూర్చోదు ఆవిడ. ఒత్తప్పుడు ఆవిడ కూడా పనులు చేస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఒకే ఫోటోతో అనుకోకండి మీరు. కాబట్టి బ్రహ్మగారు మొదట్లో ఉన్న ముఖాలు పోయి ఎర్ర ముఖాల్లోకి వచ్చాడు. ఈ బ్రహ్మ ముఖం ఒకటి గిల్లి అక్కడితో కోపమాగక శివుడు సూలంతో మళ్ళీ పడవబోయాడు. అప్పుడు విష్ణువు కంపించిపోయి, మహాప్రభు వద్దొద్దు, ఈ బ్రహ్మనేమీ చెయ్యకు, త్రిమూర్తులు ఒకటే రూపాలు, నువ్వే అంటావు, ఏదో అతడు విజయం పొందడం కోసం తాత్కాలికోద్రేకంతో అసత్యమాడాడు, క్షమించమరగానే వెంటనే క్షమించాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడి కాళ్ళ మీద పడి, నేను ఎంత అపరాధం చేశాను, అజ్ఞానంలో పడ్డాను, అహంకారంలో పడ్డాను, రజోగుణంతో చెయ్యరాని అపరాధం చేశాను, నన్ను క్షమించని చాలా ప్రార్థించాడు. అప్పుడు ఆయన, నీ ప్రార్థన వల్ల నిన్ను సంహరించటం లేదు, కానీ నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. ఓ తల పోయింది, మిగతా 4 తలలతో ఉంటావు నువ్వు. నీకు మాత్రం ఇక మీదట నాకు విష్ణువునికి ఉన్నట్టుగా గుడులు ఉండవు, పూజ ఉండదు. ఈ విష్ణువు మహాత్ముడు, పోషకుడు, ఈయన అసత్యం ఆడడు, కాబట్టి ఈయనకి ఎక్కువ ఆలయాలు ఉంటాయి. నా ఆలయాల్లో కేవలం నీళ్లతో అభిషేకము మొదలైనవే ఉంటాయి, కానీ విష్ణువునికి అద్భుతమైన ఆలయాలు కట్టి రకరకాల భోగాలతో ఆయన అర్చిస్తారు. ఆయనకి పట్టు వస్త్రాలు కడతారు, కిరీటాలు పెడతారు, ఆయనకి నివేదనలు, కట్టుపొంగలి, దద్దోజనం, బభ్రాజమానం ఇవన్నీ ఉంటాయి, మంచి మంచి పదార్థాలు ఉంటాయి. నాకు బూడిద, ఆయనకి మాత్రం మంచి మంచి ఫుడ్లు ఉంటాయి. ఆయనకి భోగాలు ఎక్కువ ఉంటాయి, నాకు త్యాగాలు ఎక్కువ ఉంటాయి అని విష్ణువునికి వరం ఇచ్చాడు. నీకు గుడి ఉండదు, గోపురం ఉండదు బొమ్మన్నాడు. అప్పుడు బ్రహ్మగారు కన్నీళ్లు పెట్టుకుని, గుళ్ళు గోపురాలు అయితే ఎవరు పట్టించుకుంటారండి నన్ను? అసలు భూలోకంలో దిక్కుమాలిన నాయకులకే విగ్రహాలు ఉంటే నాకు విగ్రహం లేకపోతే ఎలాగా? అడుగడుక్కి విగ్రహాలు రాజకీయ నాయకులకే పెడుతున్నారు, నన్ను కూడా అనుగ్రహించండి అనగానే, అప్పుడు బ్రహ్మ, 2-3 చోట్ల నీకు గుళ్ళు ఉంటాయి, అని వరం ఇచ్చాడు. అందుకే గుంటూరు దగ్గర చేపురోలు అని ఉంటుంది. గుంటూరు దగ్గర చేపురోలు, ఇక్కడ నారాయణపురం చేపురోలు కాదు, గుంటూరు మండలంలో చేపురోలు అనే చోట బ్రహ్మగారి గుడి ఉంటుంది. అలాగే కాశ్మీర మండలంలో గుడి ఉన్నది. మళ్ళీ పుష్కర క్షేత్రం అని క్షేత్రం ఉన్నది రాజస్థాన్లో. లాస్ట్ ఇయర్ పుష్కరాలు అక్కడే జరిగాయి. ఆ పుష్కర క్షేత్రం అజ్మీర్ దగ్గర కూడా బ్రహ్మ గుడి ఉంటుంది, ఇంకెక్కడ గుళ్ళు ఉండవు అన్నమాట. అప్పుడు బ్రహ్మగారు, మీకేమో బోలెడు గుళ్ళ, అందులో పద్మాకర్ గారు ప్రణవపీఠంలో పెద్ద బాణలింగం కూడా ప్రతిష్ఠిస్తున్నారట, నాకు మాత్రం గుడి లేకపోతే ఎలాగా, మూడు గుళ్ళైనా అంటే. అప్పుడు ఆయన, ఫోన్లో నీకు గుడి లేకపోయినా ఇంకో వరం ఇస్తున్నాను, మాకు ఎన్ని గుళ్ళున్నా మాకంటే నీ పేరు కలియుగంలో ఎక్కువగా ప్రజల నోట్లో ఉండుగాక, నీ పేరు అందరూ తలుచుకునే వరం ఇస్తున్నాను. గుడులు మూడే ఉన్నప్పటికీ నీ పేరు జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఎలాగో చెబుతున్నా విను, ఎవరు ఎక్కువగా ఆనందం పొందినా, అనగా ఉదాహరణకి మీరే ఉన్నారు, మీకు ఎక్కువ ఆనందం వచ్చిందనుకోండి, అప్పుడు ఆనందం రాగానే నిన్ను తలుచుకుంటారు తప్ప మమ్మల్ని తలుచుకోరు. అంటే శివానందం విష్ణువానందం అనకుండా బ్రహ్మానందం అంటారు. ఆనందం ఎక్కువైతే ఏమంటారు, బ్రహ్మానందం కలిగిందండి అంటారు. అలాగే ఏదన్నా బాగుందని అడిగారు అనుకోండి, ఈ ఉపన్యాసం ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందంటారు తప్ప శివాండంగా ఉంది, విష్ణువాండంగా ఉందంటారు అనరు. ఆనందం ఎక్కువైతే బ్రహ్మానందం, కార్యక్రమం బాగుంటే బ్రహ్మాండంగా ఉందంటారు. ఇక ఒకటేమిటండి, ఏదన్నా విద్య నేర్చుకుంటే అది బ్రహ్మ విద్య అంటాడు, శివ విద్య విష్ణు విద్య అండవు. ఆఖరికి ఎవడ మీద కసొస్తే బ్రహ్మరాక్షసుడు అంటారు తప్ప శివరాక్షసుడు విష్ణు రాక్షసుడు అనరు. ఈ విధంగా అన్ని వేళల్లో చివరికి చెవుడు వచ్చినా బ్రహ్మ చెవుడు అంటారు, అంతేగాని శివుడు చెవుడు విష్ణు చెవుడు అన్నారు. నిన్న నిరంతరం తలుచుకుందరుగాక, అన్ని వేళలా ఏ మూలకెళ్ళినా నీ పేరు మారుమగిపోతుంది. బ్రహ్మానందం, బ్రహ్మాండం, బ్రహ్మరాక్షసుడు, బ్రహ్మ విద్య, ఈ విధంగా ఆఖరికి మోక్షం వచ్చినా అది కూడా బ్రహ్మలోక ప్రాప్తిని అంటారు, బ్రహ్మాయురస్తు అంటారు. పూజలు చేసేవాళ్ళు కూడా బ్రహ్మ అంటారు తప్ప శివుడు విష్ణువు అనరు. ఆఖరికి అపరకర్మలు చేసేవాళ్ళు, అది ఒక చోట పక్కన అపరకర్మల కోసం ఇక్కడే పట్టుకొచ్చి పేల్చారు, అక్కడ కూడా అపరబ్రహ్మ అంటారు. కాబట్టి ఈ విధంగా నిరంతరం అపరశబ్దమే, అక్కడ కూడా బ్రహ్మశబ్దమే వస్తుంది. అనగానే అమ్మాయి బాగుందండి అన్నాడు. ఇప్పుడు బ్రహ్మగారికి శాపాలు వరాలు అయ్యాక ఇప్పుడు మొగలి పువ్వుకేసి తిరిగాడు. మొగలి, బ్రహ్మగారు అబద్ధం ఆడమంటే ఆడేయడమేనా, తప్పుడు సాక్ష్యం చెప్పమంటే చెప్పేస్తావా, వాడేవాడో తప్పుడు సాక్ష్యం చెప్పమంటే నీకు మాత్రం బుర్రండద్దా, నువ్వు అసత్యం ఆడి సాక్ష్యం చెప్పావు కాబట్టి నువ్వు నా పూజకు పనికిరావని చెప్పించేశాడు. అప్పుడు అది మళ్ళీ ఏడుస్తూ, బ్రహ్మగారికి వరం ఇచ్చారు నాకు కూడా వరం ఇవ్వండి, ఆయన ఏదో మొగమాట పెడితే అసత్యం ఆడారు, కావాలని అసత్యం ఆడలేదండి, ఏదో పక్క పక్కన జర్నీ చేస్తున్నప్పుడు అసత్యాలు ఆడుతూ ఉంటాం, అవన్నీ పట్టించుకుంటారా అంది. అనగానే ఆయన మళ్ళీ ఏడ్చినటువంటి మొగలి పువ్వు మీద జాలిపడి, నువ్వు నా పూజకి పనికిరావు, నా నెత్తి మీద పనికిరావు, కానీ నా ఆలయం పైన నిన్ను పెట్టి పూజ చేస్తే ఆ ఫలితం 1000 రెట్లు కలుక్కా అని వరం ఇచ్చాడు. అందుకే ఏం చేస్తారన్నమాట, శివుడి లింగం మీద మొగలి పువ్వు వేయకూడదు, కానీ ఆలయం పైన కనుక మొగలి పువ్వు పెట్టామనుకోండి ఈ పూజ సమయంలో, అప్పుడు ఆ పూజ 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అలాగే ఇది ఒక షెడ్డు ఒక పందిరి అనుకుందాం, ఈ పందిరి కింద శివలింగాన్ని పెట్టి అభిషేకించేటప్పుడు ఆ పందిరి పైన మొగలి పువ్వుని పెడితే, ఇప్పుడు మీరు చేసే అభిషేకం ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసిన అభిషేకంతో సమాన ఫలితం ఇస్తుంది. ఈ విధంగా మొగలి పువ్వుకి నెత్తి మీద కాకుండా నెత్తి మీద ఉన్న పందిరి మీద ఉండే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు కామధేను కేసు తిరిగాడు. కామధేను, నువ్వు తలతో అసత్యమాడి తోకతో లేదని నిజం చెప్పావు కనుక నీ ముందు భాగం పాపిష్టి భాగం, వెనక భాగం పుణ్యభాగం, అంటే దానం చేసేటప్పుడు వెనక భాగాన్ని పూజించాలి, తోకనే చేతిలో పెట్టాలి. నీ పూజల్లో ఎప్పుడు వెనక భాగాన్ని ఉపయోగించాలి, ముందు భాగం అపవిత్రం. అలాగే నిద్ర లేవగానే ఆవు యొక్క తల చూడకుండా వెనక భాగం చూస్తే పుణ్యం అని వరం ఇచ్చాడు. అందుకని అప్పటి నుంచి పూజలు చేసేటప్పుడు ఏం చేస్తారు, వెనక భాగం దగ్గరే కుంకుమ పసుపు పెడతారు, ఆ వెనక ఉన్న తోకనే చేతిలో పెట్టి దానం చేస్తారు. ముందు భాగానికి పసుపు కుంకాలు పూసినా అది వేస్ట్, పూజ అంతా వెనక్కే జరగాలట, దేనికి, ఆవుకి. ఈ విధంగా ఆవు యొక్క పృష్ఠభాగానికి వరం ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత విష్ణువుని, ఇక నువ్వు యుద్ధంలో నన్ను కూడా జయించే గొప్పవాడు అవుతావు అని వరం ఇచ్చాడు. ఈ స్థలములో మొట్టమొదటిగా నేను లింగరూపం ధరించాను, ఇది అరుణాచలం అని పిలువబడుతుంది. నేను అగ్నిస్తంభ రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాను, ఇక్కడి నుంచి అగ్ని పోయి శిలాలింగ రూపంలో ఉంటాను, ఇదివరకు ఉన్న వేడుండదు. ఇది మాఘమాసంలో నేను ఆవిర్భవించిన ఈ కాలము
శివరాత్రి అని పిలువబడుతుంది. అదే శివరాత్రి అంటే శివలింగం మొట్టమొదట భూలోకంలోకి వచ్చినటువంటి కాలమే ఈనాడు మాఘమాసంలో మనం శివరాత్రి అని పిలుస్తున్నాం అన్నమాట. ఇది శివరాత్రి. అర్ధరాత్రి 12 నేను లింగరూపం ధరించాను. ఆ కాలము లింగోద్భవ కాలం అని పిలువబడుతుంది. ఆ సమయంలో నన్ను అభిషేకించిన, నా దర్శనం చేసిన, నా చుట్టూ తిరిగిన, నా మీద నీ నీళ్ల చుక్కలు చల్లిన వాళ్ళకి పునర్జన్మ లేకుండా చేస్తానని వరం ఇచ్చాడు. ఇప్పటికి కూడా అరుణాచలంలో ఆ జ్యోతిర్లింగం, అగ్నిలింగం అలాగే ఉన్నది. కాకపోతే ఇప్పుడు అగ్ని స్వరూపంగా ఉండకుండా శిలారూపంలోకి మార్చుకున్నాడు ఆయన. ఆ తరువాత ఈ లింగం, ఇలా ఆవిర్భవించిన లింగం 5 లింగములుగా మార్చాడు. అరుణాచలంలో అగ్నిలింగం, కంచిలో భూలింగం, జంబుకేశ్వరం అని తమిళనాడులో ఉన్నది అక్కడ జలలింగం, కాళహస్తి తెలుగునాట ఉన్నది అక్కడ వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం. ఇలా పంచభూతాలకి పంచలింగాలు ఏర్పాటు చేశాడు. శివుడు 5 ముఖాలే ఈ 5 లింగములు. శివుడికి ఒక గొప్ప మంత్రం ఉన్నది, అదే నమశివాయ అనే పంచాక్షరి మంత్రం. ఈ పంచాక్షరి మంత్రమే పంచభూతాలకి నిలయం. నభము అంటే ఆకాశం. ఆకాశంలో ఉన్న నభములో ఉన్న న అనే అక్షరం ఓ పక్కన పెట్టారు. మరుత్తు అంటే గాలి, అందులో ఉన్న మాని ఈ నా పక్కన చేర్చారు, అక్కడికి నమ. శిఖి అంటే అగ్ని, ఆ సి పక్కన చేర్చారు. వారి అంటే నీరు, ఈ వాని తర్వాత చేర్చారు. జ్యా అంటే భూమి, అందులో నుంచి ఈ యాని పట్టుకొచ్చారు. ఈ విధంగా 5 భూతాలలో ఉన్న 5 అక్షరాలు కలిస్తే నమశివాయ అనే పంచాక్షరి మంత్రం ఏర్పడింది. తద్వారా శివుడు పంచభూతాత్మకుడు, పంచభూతాలను సృష్టించాడు. ఈ పంచభూతాల్లో ఉన్న బీజస్వరూపుడైన పంచలింగస్వరూపాల్లో ఉన్నాడు పంచముఖుడు అని చెబుతూ పంచాక్షరి ఒక మంత్రాన్ని కూడా లోకానికి అందించాడు. ఇలా భూలోకంలో శివలింగం అనేది ఆవిర్భవించింది అని ఉపమంజమునకు శివలింగావిర్భావ ఘట్టాన్ని ఈశ్వరుడు చెప్పాడు. ఈ లింగములు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాక తర్వాత ఆయన ఏం చేశాడు, 12 జ్యోతిర్లింగములుగా మారాడు. అత్యద్భుతమైన శివుడి యొక్క కాంతి జ్యోతిస్సు అని పిలువబడుతుంది. ఈ జ్యోతిస్సుని 12 లింగములలో నింపి ఈ భూమండలంలో ఏర్పాటు చేశాడు. అదే సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలి మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళం, ఓంకారం అమరేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం, నాగేశం దారుకావని వారాణస్యాంతు విశేషం, త్ర్యంబకం గౌతమీతటి హిమాలయేతు కేదారం, ఘృష్ణేశించ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతఃపఠే నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. 12 జ్యోతిర్లింగములుగా ఈశ్వరుడు తర్వాత తన రూపాన్ని మార్చుకొని భూలోకంలో ఏర్పాటు చేశాడు. అందులో మొదటిది ఇప్పుడు గుజరాత్లో సౌరాష్ట్రము అనే ప్రాంతంలో ఉన్నది. ఆ సౌరాష్ట్రాన్ని ఇప్పటికి కూడా దర్శించవచ్చు. రోజు అహ్మదాబాద్ నుంచి, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నుంచి సౌరాష్ట్రానికి డైరెక్ట్ ఒక ఎక్స్ప్రెస్ ఉంది. మనకి వాళ్ళు చాలా సౌకర్యాలు వచ్చాయి కాబట్టి సౌరాష్ట్రానికి మనం వెళ్ళొచ్చు. అక్కడ సోమనాథుడు అనే పేరుతో ఒక జ్యోతిర్లింగం ఉన్నది. తర్వాత తెలుగునాట ఒకే జ్యోతిర్లింగం శ్రీశైలంలో మల్లికార్జున లింగం, ఇంకెక్కడా లేదు మనకి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాలకి కలిపి మిగిలింది శ్రీశైల జ్యోతిర్లింగం. ఆ తర్వాత తమిళనాడులో ఒక జ్యోతిర్లింగం, అదే రామేశ్వరం. తమిళనాడులో ఒక జ్యోతిర్లింగం, మొత్తం దక్షిణాదిలో 2 జ్యోతిర్లింగాలు. మొత్తం 4 రాష్ట్రాలు దక్షిణాదిలో ఉంటే ఇందులో ఒకటి శ్రీశైలం, ఒకటి రామేశ్వరం. గుజరాత్లో సౌరాష్ట్రంలో సోమనాథలింగం, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది. ఉజ్జయిని ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి బయలుదేరుతుంది, అది ఎక్కామంటే డైరెక్ట్ ఉజ్జయిని వెళ్ళిపోవచ్చు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది. ఓంకార క్షేత్రం, అది కూడా నర్మదా నదీ తీరంలో మధ్యప్రదేశ్లో ఉన్నది. అక్కడి నుంచే మనకి ఇప్పుడు బాణలింగం వస్తున్నది. నర్మదా నదిలో ఉన్నటువంటి లింగాలన్నిటినీ బాణలింగాలు అంటారు, చాలా గొప్పవి. అక్కడ ఓంకార క్షేత్రం ఉన్నది. ఆ ఓంకారేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాడు. అక్కడ జ్యోతిర్లింగం 2 రూపాల్లో ఉంటుందండి. నర్మదా నది మధ్యలో ప్రవహిస్తూ ఉంటే ఒక కొండ మీద ఓంకారేశ్వరుడు, ఒక కొండ మీద అమరేశ్వరుడు ఉంటాడు. ఈ 2 లింగాలు చూస్తేనే మనం ఓంకారం అమరేశ్వరం అనేది పూర్తవుతుంది. కాబట్టి కొంతమంది అక్కడికి వెళ్ళి ఓంకార క్షేత్రంలో కేవలం ఓంకారేశ్వరుని చూసి ఇటువైపు ఉన్నటువంటి అమలేశ్వరుణ్ణి చూడడం లేదు. అమలేశ్వరుని చూడకపోతే పూర్తిగా జ్యోతిర్లింగమును చూచిన ఫలితం రాదు. మొత్తం మీద ఉజ్జయిని, ఇటు ఓంకార క్షేత్రం, ఈ రెండు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అక్కడికి సౌరాష్ట్రంలో గుజరాత్లో సోమనాథం, శ్రీశైలంలో మల్లికార్జునుడు, మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, ఆ మధ్యప్రదేశ్లోనే ఉన్నటువంటి ఓంకార క్షేత్రంలో ఓంకార అమరేశ్వరుడు, ఆ తర్వాత ప్రజ్వల్యం వైద్యనాథంచ ఐదో లింగం మహారాష్ట్రలో పార్లే అనే ప్రాంతంలో ఉన్నది. దాని అసలు పేరు ప్రజ్వలం, అది మన మరాఠీ భాషలో పార్లేగా మారింది. అక్కడ వైద్యనాథలింగం పేరుతో అక్కడ కొలువై ఉన్నాడు శివుడు. ఈ వైద్యనాథలింగం రెండు చోట్ల ఉన్నది. ఒకటి ఛత్తీస్గఢ్, పూర్వం బీహారు, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో విడిపోయింది. అందులోనూ ఒక వైద్యనాథలింగం ఉన్నది. పార్లేలోనూ మహారాష్ట్రలోనూ వైద్యనాథం ఉన్నది. ఈ రెండు లింగములు చూస్తేనే పూర్తిగా వైద్యనాథలింగాన్ని చూసిన ఫలితం వస్తుందన్నమాట. కనీసం పార్లే వైద్యనాథ్కి వెళ్ళండి. హైదరాబాదు నుంచి రోజు రాత్రిపూట నాంపల్లి స్టేషన్లో బయలుదేరితే ప్యాసింజర్ వెళ్ళేది పూర్వం. అందులోకి వెళ్ళినట్టయితే వైద్యనాథలింగాన్ని చూడవచ్చు. ఆ తర్వాత డాకిన్యాం భీమశంకరం, ఇది కూడా మహారాష్ట్రలోనే ఉన్నది. డాకిని భీమశంకరుడు కూడా మహారాష్ట్రలోనే ఉన్నాడు. ఆపై డాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం, ఇందాకే చెప్పాను ప్రారంభంలో కూడా తమిళనాడులో రామేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది. దానికి కూడా సేతు ఎక్స్ప్రెస్ అని, రామేశ్వర ఎక్స్ప్రెస్ అని, చెన్నైలో తాంబరం స్టేషన్ నుంచి రోజు రెండు రైళ్ళు వెళ్ళేవి. అది ఎక్కితే డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళొచ్చు అనమాట. రామేశ్వర జ్యోతిర్లింగాన్ని చూడవచ్చు. నాగేశం దారుకావని, ద్వారకా అని ఒక నగరం ఉన్నది. ఆ ద్వారకా నగరాన్ని కృష్ణ పరమాత్మ ఎంతో కాలం పరిపాలించిన విషయం మీకు తెలుసు. అక్కడ ద్వారకా నగరం నుంచి ఓ 20 కిలోమీటర్ల దూరంలో ఈ దారుకావనం ఉన్నది. అక్కడ నాగేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాడు. అంటే గుజరాత్లో సౌరాష్ట్రము, ద్వారక, ఈ రెండు చోట్ల రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి. గుజరాత్లో రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఒకటేమో సోమనాథుడు, ఒకటి నాగేశ్వరుడు. ఆ లింగాన్ని ఇప్పటికి కూడా నాగేశ్వరుడు అని పిలుస్తారు. చాలా బాగా డెవలప్ చేశారు ఆ ఆలయాన్ని ఈ మధ్యకాలంలో. చూసి తీరవలసినటువంటి లింగం అది. అక్కడ ఒక పంచెని దానం చేస్తే మళ్ళీ భూమండలంలో ఏనాటికి వస్త్రాలకు లోటు ఉండదు అని పెద్దలు చెప్పేవారు. అందుకే అక్కడికి వెళ్ళేవాడు తప్పనిసరిగా పంచెలు కానీ వస్త్రాలు కానీ దానం చేస్తారు. నాగేశం దారుకావని. వారాణస్యాంతు విశేషం, ఇంకా వారణాసి, దాని గురించి మీకు చెప్పేది ఉంది. ఇప్పటికే చాలామంది చూశారు, మళ్ళీ చూడొచ్చు. కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ప్రపంచంలో ఎప్పటికీ నాశనం కాని అవిముక్త క్షేత్రం, దివ్యక్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగం విశ్వేశ్వర జ్యోతిర్లింగం అది. త్ర్యంబకం గౌతమీ తటే, గోదావరి నదీ తీరంలో మహారాష్ట్రలో నాసిక్ అనే ప్రాంతంలో ఒక జ్యోతిర్లింగం ఉన్నది. అది త్ర్యంబకేశ్వరుడు అన్నమాట. హిమాలయేతు కేదారం, ఆ తర్వాత మరో జ్యోతిర్లింగం హిమాలయ పర్వతాల్లో కేదార జ్యోతిర్లింగం. 2022 చారుధామ యాత్ర మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం మేము. 22 అక్కడికి తీసుకెడతాం, అప్పుడు కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని చూడవచ్చు. కృష్ణేశంచ విశాలకే, మహారాష్ట్రలోని విశాల ప్రాంతంలో ఘుష్మేశ్వరుడు లేక కృష్ణేశ్వరుడు ఉన్నాడు. ఇవన్నమాట 12 జ్యోతిర్లింగాలు. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళం, ఓంకారం అమరేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం, నాగేశం దారుకావని, వారాణస్యాంతు విశేషం, త్ర్యంబకం గౌతమీ తటే, హిమాలయేతు కేదారం, కృష్ణేశంచ విశాలకే. ఈ 12 జ్యోతిర్లింగాల రూపంలో కూడా శివుడు తర్వాత వెలిశాడు. ఒక లింగం పంచలింగాలు, ఆ తర్వాత జ్యోతిర్లింగాలు. ఇక అక్కడి నుంచి జగత్తంతా లింగమయమైపోయింది. లింగం లేని స్థలం అంటూ లేదు. మీరు నేను అందరం లింగస్వరూపులం. ఈ విధంగా జగత్తంతా లింగమయమయ్యింది. ప్రతి ఇంట ఒక లింగం ఉండాలి. నిరంతరం లింగాన్ని పూజించాలి. అందులో కార్తీక మాసంలో లింగాన్ని పూజించాలి. లింగం మీద ఒక్క దళమైనా పెట్టాలి, పత్రమైనా పెట్టాలి, పుష్పమైనా పెట్టాలి, అర్చించాలి. ఈ విధంగా జ్యోతిర్లింగాలు, లింగాలు, సమస్త లింగాలు, వీటి మహిమ ఈశ్వరుడు ఒకప్పుడు ఉపమంజునికి కూడా చెప్పాడు. అందులో భాగంగా ఒక అద్భుతమైన పాటలీపుత్ర కథని కూడా రేపటి రోజు కార్యక్రమంలో మనం చెప్పుకుందాం.